அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
ఇంకేం వినాలనుకుంటున్నావు అని ఆ బలంగా నారదునికి ఆ సనక సనందనాదుల్లో పెద్దవాడైన సనకుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అడిగట్టు కదా, అత్యద్భుతమైన కథ చెప్పావు, చాలా సంతోషంగా ఉన్నది. నాకు చాలా కాలం నుంచి ఏ యుగంలో ఎలాంటి ధర్మం ఉంటుందో తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఆ తత్వార్థ కోవిదుడా, యుగానాం స్థితి లక్షణం ఇది విని తీరవలసినది. మా ఇంతవరకు నారద పురాణం అంతా విన్నారు, అదొకటి ఒక ఎత్తు. ఈ యుగ స్థితి వినవలసినంత ఒక ఎత్తట. ఆ యుగ స్థితి లక్షణాలు వివరించమన్నాడు. ఇది నారదుడు తెలివి తక్కువగా అడగల. యుగ స్థితి తెలుసుకుంటే నాలుగు యుగాల కాలం భగవంతుడైన నారాయణుణ్ణి బదరికాశ్రమంలో అర్చిస్తే వచ్చే ఫలితం పొందుతారట. అది యుగ స్థితి యొక్క లక్షణాలు తెలుసుకుంటే గొప్పతం. అప్పుడు సనకుడు ఆశ్చర్యపోయి, సాధు సాధు మహాప్రాజ్ఞ మునే లోకోపకారక యుగ ధర్మాన్ ప్రవక్ష్యామి సర్వలోకోపకారక. సాధు సాధు మహానుభవ నారద, లోకానికి ఉపకారం చేసేవాడు అంటే నువ్వు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడిగావు? నీకోసం కాదు, లోకానికి ఉపకారం కోసం అడిగావు. వారికి ఉపకారం చేయడానికి నేను చెబుతున్నాను, శ్రద్ధగా ధర్మం గురించి చెబుతున్నాను. ఈ భూమండలంలో ధర్మము నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా ఉంటుంది. అసలు యుగములెన్ని? కృతం త్రేతాం ద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని నాలుగు యుగాలున్నాయి. ఈ నాలుగు యుగాల్లోనూ కూడా వరుస పెట్టి ఒక్కొక్క యుగానికి నాలుగేసి పాదాలు ఉంటాయి. మళ్ళీ కలియుగంలో ఇది ప్రథమ పాదం, మళ్ళీ ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం, నాలుగు పాదాలు ఉంటాయి. అంచేత మీరేం కంగారు పడక్కర్లేదు. ఇప్పటితో ఈ కలియుగం ఎంత అయ్యేది ఏం కాదు. మన ప్రమాణం 432,000 సంవత్సరాలకు ఎంత చేసి 5,101వ సంవత్సరం ఇది. ఇంకెన్ని కాలాలు, మధ్య మధ్యలో సంధులు అంటారు వీటిని. మార్పులు వచ్చి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఉంటూ ఉంటారు, మళ్ళీ జనం పెరుగుతూ ఉంటారు. ఇదే విశేషం, ఇప్పుడు చెబుతున్నాను జాగ్రత్తగా. కృతయుగంలో ఇప్పుడున్నంత మంది జాతులు లేరు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, నాగజాతులు అనే జాతులు విభజింపబడి లేవు. అందరూ దేవతలే. కృతయుగ ప్రారంభంలో అంతా దేవస్వరూపులే. ఈ జాతులు ఎందుకు వచ్చారనుకుంటారు? వాళ్ళ లక్షణాలను బట్టి జాతులు వచ్చాయి. ప్రారంభ కాలంలో అందరినీ మంచి బుద్ధులే, దివ్యమైన బుద్ధులు. అందువల్ల కృతయుగంలో అందరూ దేవతలే. ఇక ఆ కాలంలో అందరూ ప్రసన్నంగా ఉండేవారట. ఏడు పొహాలు ఒక్కటి ఉండేవి కాదు, ఇప్పుడు ఏమిటో తెలియదు, ఎప్పుడు బిగుసుకుపోయి నవ్వులు లేకుండా ఉంటున్నారట చాలా మంది. సీరియస్, పొద్దున్న లేచిన కలిసి ప్రతి ఒక్కడు హడావిడి, ఏమిటి హడావిడి వీడి మొహం, ఏమిటి సాధించేది హడావిడి వల్ల, ఎవరిని చూడండి బిజీ బిజీ అంటాడు, వీడి బిజీ మండిపోను. హాయిగా భగవంతుడు సుఖంగా 10 నిమిషాలు స్మరించుకునేందుకు అవకాశం లేని ఈ సంసార జీవితం ఎందుకు వ్యర్థమైపోతుంది అనమాట మనకి. ఆ కాలం అలా కాదు, ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండేవారట. అందరూ బలవంతులు, బతిగల పక్క చిక్కిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. క్రయం విక్రయం లేవు, అమ్మడం కొనడం లేదట. ఎవడికి ఏది కావలిస్తే తినడమే, పళ్ళు ఎక్కడుంటే ఇష్టం వస్తే తినేయటమే. ఆ రోజులే బాగుండేవి. ఆ కృతయుగంలో వేదములు 4 లేవు, ఉన్నది ఒకటే వేదం. ఈ వేద విభాగం జరగల. వేదవ్యాసుడు దాన్ని ద్వాపరయుగంలో విడదీశాడు, ద్వాపరయుగం మొదటి పాదంలో విడదీశాడు. అంతవరకు చతుర్యుగాల్లోనూ మొట్టమొదటి యుగంలో వేదములు అనంతములు, అది ఒకటే భాగం కింద ముద్ద కింద ఉంది. ఆనాడు ఇలాగ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదులుగా 4 విభజింపబడకుండా అందరూ ఒకే జాతి కింద ఉండేవారు. ప్రారంభ కాలంలో అందరూ నారాయణ పూజా పరులు, అందరూ తపస్సు చేసేవారు, అందరూ ధ్యానంలో ఉండేవారు, అందరూ కామాది దోషాల నుంచి విముక్తులై ఉండేవారు, అందరిలో శమసమాది సద్గుణాలు ఉన్నాయి, అందరి ఇళ్లలోనూ గుమ్మడికాయంత బంగారాన్ని దక్కునాడు ఎవడు లేడు, అది పీక్కు పట్టుకుపోయేవాడు లేడు, అందరూ అసూయ లేకుండా ధర్మ ప్రేమికులై ఉండేవారు, దంభాచారాలు లేవు, అంతా సత్యమే వెలుగుతారు, ఇళ్ళు అద్దెకివ్వడాలు లేవు. ఆ రోజుల్లో ఈ సృష్టిలో ఏదైనా చేయొచ్చు కానీ అన్నం ఒక్కటి మాత్రం అమ్మకూడదట, ఏది చేసినా పర్వాలేదట, మద్యం అమ్మడం కూడా చిట్ట చివరిది, కానీ అన్నం అమ్మితే వచ్చే దోషం మాత్రం ఈ సృష్టిలో ఎవడు ఆ పాప పోదట. అన్న విక్రయం అనేది కృతయుగంలో లేదు. అదేంటో విచిత్రం, అన్ని పాపాల కంటే ఘోర పాపం అన్న విక్రయం అని చెప్పారండి అన్ని పురాణాలు. అంచేత నన్నేమనుకోకండి, ఎవరైనా హోటల్ వాళ్ళు అన్నం అమ్మేవాళ్ళు ఉంటే బాబు బయటకు వెళ్ళాక నా అంతు చూడద్దు, ఇది నారదునికి సనకుడు చెప్పాడు, ఆ సనకుడిని పట్టుకోండి. ఇక ఆశ్రమ ధర్మాలు చక్కగా పరిపాలించారంతా, వేదాధ్యయనం చేశారు, అందరికీ శాస్త్రాలు తెలుసుట, శాస్త్రం తెలియని వాడు లేడు అసలు అన్నాడు. కష్టపడి కోడికి ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రతివాడు చిన్నప్పటి నుంచి అధ్యయనం చేసుకెళ్లారు. అందరూ పవిత్ర కర్మలు చేసి మంచి ఫలితాలు పొందారు. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉండేవాడో తెలుసు అండి కృతయుగంలో, నారాయణ కృతయుగే. అప్పుడు నీలం రంగులో లేడు ఆయన, శుక్లవర్ణం సునిర్మలగా తెల్లగా ఉండేవాటండి విష్ణువు. కృతయుగంలో విష్ణుమూర్తి స్వచ్ఛంగా పాలనురగలా ఉండేవాడు. ఆ కాలంలో విష్ణుమూర్తి యొక్క లక్షణం అది. ఇక త్రేతాయుగం ధర్మాలు చెబుతున్నాను మీరు. ధర్మ పాండురతాం యాతి త్రేతాయాం ముని సప్తమ. కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిస్తే త్రేతాయుగంలో ఒక పార్ట్ వెళ్ళిపోయి 3 భాగాలు ధర్మం, ఒక భాగం అధర్మం మొదలైంది అక్కడి నుంచి. అప్పుడు విష్ణుమూర్తి ఏమయ్యట, తెల్లవాడు కాస్త హరిస్తు రక్తదాం యాతి కించిత్ క్లేశాన్వితా జనా. శ్రీ మహావిష్ణువు ఎర్ర రంగులోకి మారిపోయాట, రెడ్ తెలుగు వల్ల రెడ్ అన్నమాట, ఎర్రని వాడయ్యాడు. అప్పుడట కించిత్ క్లేశాన్వితా జనా, జనులకు కొద్ది కొద్ది కష్టాలు మొదలయ్యాయిట. పూర్వంలాగా ఏకబిగిన తిండి తినకుండా ఉండదనే స్థితి లేదు, కొంచెం అన్నాల మీద పడ్డారు, ఉపవాసాలు చేసేటప్పుడు పాక్షికంగా ఆహారాల్లో పడ్డారు, కాస్త అల్పాహారాలు పోసి అప్పుడే మొదలయ్యి ఉంటాయి అన్నమాట. అల్పాహారం అంటే బొత్తిగా అల్పమే తీసుకునేవాళ్ళండి, ఏదో 200 లీటర్లు తీసుకోవడం, ఓ బిందెడు పాలు తాగడం, అటువంటివి లేవా కాలంలో. అల్పాహారం అంటే ఒక పండు ఒక కాయో తిని కాలక్షేపం చేసేవారు. సర్వులు క్రియాయోగంలో ఉండేవారు, నిష్కామకర్మ చేసేవారు, సత్యవ్రతాహ 3 మంది జనానికి పైగా సత్యవ్రతులు, ధ్యానం చేసేవారు, ఇతరులకు ధ్యానం నేర్పించేవారు. ఇక 3వ యుగం ద్వాపరం వచ్చింది. ద్వాపరంలో ద్విపాదో వర్తతే ధర్మ ద్వాపరే చ మునీశ్వర. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మం, అంటే సగం ధర్మం సగం అధర్మం, సగం సగం అయిపోయింది ఆఫ్ ఆఫ్. అప్పుడు హరి ఏమయ్యట, పీతత్వ మాయాతి పసుపు రంగులోకి వచ్చేసేట. అందుకే తెలుగుదేశం వాళ్ళు ఈ పసుపు జెండా పెట్టి కూర్చున్నారు. అంచేత ఆ తెలుగు పసుపు రంగులోకి వచ్చాడు స్వామి వారు. వేదశ్చాపి విభజ్యతే, వేదవ్యాసముని ఇంద్రుడు పుట్టి ఈ ప్రజలకే చూసేట. కృతయుగంలో వేదాలు అందరికీ కంఠస్థం వచ్చేస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళేమో ఇంత చదవలేకపోతున్నారట పాపం. చిచ్చి వీళ్ళకి ఆయుద్ధాయం తగ్గింది, ధర్మం తగ్గింది, వేదాలు కష్టపడి నేర్చుకోలేకపోతున్నారు అని పార్ట్లు కింద విడగొట్టేట. నాలుగు వేదాలు చేసేట వేదవ్యాసుడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ నాలుగు నలుగురు శిష్యులకిచ్చి, ఒరే ఈనాటి ప్రజలు నాలుగు వేదాలు చదువుకోలేరురా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకోండి, మీ వంశం వాళ్ళందరికీ మీ శిష్యులకి ఒక్కొక్క వేదం చెప్పండి, అక్కడితో వాళ్ళ జన్మ సరిపోతుంది అన్నట్ట. అదృష్టవంతులకు కొన్ని కొన్ని మూడో రెండో అలా నేర్పేట. అంటే తక్కువ మందికి నాలుగు వేదాలు వచ్చేవి, అందరూ ఒక్క వేదం చదువుకుంటే గొప్ప అయిపోయింది. వేదాలు కూడా చదువుకోలేకపోతున్నారు ఈ పిచ్చేళ్ళు అని మళ్ళీ ఏం చేసేట, వేదసారం పట్టుకొచ్చి పురాణాల కింద రాసేట. అందుకే వేదం చదువుకోలేని మనలాంటి వాళ్ళందరి కోసం ఈ 18 పురాణాలు ఇచ్చారన్నమాట. 18 పురాణాలు వింటే నాలుగు వేదాలు 20 ఏళ్ళు కష్టపడి ఒక్కొక్క వేదం చదివే, ఇవాళ ఒక వేదం కంఠస్థం రావాలంటే 20 ఏళ్ళు పడుతుంది, నాలుగు వేదాలు రావాలంటే పూర్తిగానే చెప్పేది 80 ఏళ్ళకి తక్కువ పట్టదు. 80 ఏళ్ళు 4 వేదాలు ఎవరన్నా మనం అర్థంతో పాటు చదవగలమా? అందువల్లే ఈ 18 పురాణాలు వింటే చాలు, 4 వేదాలు కంఠస్థం చేసి వాటిని వ్యాఖ్యానం చేసేవాడికి వచ్చే పుణ్యం వస్తుంది. సరే, ఇంకా అనంతమైన ఫలితాలు ఎలాగో ఉన్నాయి వేరే పక్కన. అందుకని మన కోసం వేదవ్యాస మహర్షి పురాణాలు కూడా ఇచ్చాడు, భారతమనే ఇతిహాసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ద్వాపర యుగం చివరి పాదం వచ్చిందట. చివరి పాదంలో ఉండగానే కొంచెం కలిగాడు ఎంటర్ అయ్యట. అప్పుడు పుట్టేట కృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు సంధి ఇంచుమించుగా ద్వాపరం వెళ్ళిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఈ 2001 డిసెంబర్ వచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ అన్న 2002 అడుగు పెట్టామని చెప్పేసుకున్నట్టే, శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టేనాటికి కలియుగం ఇక ఎంటర్ అవ్వడానికి అలా దోబూసులు ఆడుతున్నట్టు వస్తా. అందుకే చాలా మంది పెద్దలు శ్రీకృష్ణుడు జన్మించింది వదులు జీవించిన కాలం కూడా కలియుగంతో సమానంగా లెక్క పెడతారు. అది ద్వాపర యుగం యొక్క చిట్ట చివరి కొస. ఆ కొసలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించాడు. అప్పుడు హరి ఏమయ్యాడట, కృష్ణత్వమాపన్నగా నల్లని వాడైపోయాడు. కృతయుగంలో ఏమయ్యాడు? తెలుపు. త్రేతాయుగంలో ఎరుపు. ద్వాపర యుగంలో పసుపు. ఈ కలియుగంలోకి వచ్చేసరికి ఆయన నల్లని వాడయ్యాడు. ఇక ఇక్కడికి వచ్చేసరికి వరస పెట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా జాతులు విడదీయబడ్డాయి. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి ఉపజాతులు, ఒక్కొక్కడికి 100 శాఖలు, ఈ రకరకాల గొంప పేర్లు, ఈ గొంప పేరు వాడు, ఆ గొంప పేరు వాడు, ఒకడితో ఒకడితో మేము విడిపోయాము అని చెప్పి ఈ నలుగురిలో కూడా ఒకే ఇంటి పేరు వాడు కూడా మళ్ళీ విడిపోతారు. క్రమేపీ మనిషికి పడని స్థితి వస్తుందట కలియుగంలో. కొద్ది రోజులు పోయాక ఈ కలియుగము మహాభయంకరమై అల్పాయుషో భవిష్యంతి, అల్పాయుష్కులు అయిపోతారు. ధర్మ కలియుగే ప్రాప్తే పాదే నైకేన వర్తతి. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద ఉంటుంది. 3 పాదాల ధర్మం నాశనమై ఒంటి పాదం మీద మిణుకు 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 ఉన్నాను అంటుంది. తుమ్మిది ఊడిపోయే ముక్కులో ఉంటుంది ధర్మం. ఈ కలియుగంలో మహానుభవుడు కృష్ణుడు హరికృష్ణత్వ వేదిక నల్లని వాడిగా తిరుగుతూ ఉంటాడట. ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం ధర్మం ఉంటుంది. యజ్ఞాలు చెయ్యరు ఈ కలియుగంలో. అందరూ అల్పాయుష్కులు అవుతారు. అనగానే నారదుడు కంగారు పడి, ఏమయ్యా మిగతా కాదు కానీ కలిం విస్తరతో బ్రూహిత్వం ఈ ధర్మ విధామరా, ఈ కలియుగంలో ఎలాంటి ధర్మాలు నడుస్తాయో చెప్పు, అది తెలుసుకుని కనీసం నేను మిగతా వాళ్ళకి తెలియజేసి ఆ దోషం నుంచి బయటపడతాను, దయతో వివరించన్నట్ట. అనగానే సనకుడు, వణికించే విచిత్రమైన విషయాలు చెబుతున్నాను, కలి ధర్మాన్ ప్రవక్ష్యామి విస్తరేణ యథాతథం, ఉన్నది ఉన్నట్టుగా చెబుతా కలి ధర్మం. ఇది ఎవరికి కూడా బాధ కలిగించినా అది మిమ్మల్ని గురించి కాదు, అందరికీ సామూహికంగా ధర్మం చెబుతున్నాను నాయన అని సనకుడు చెబుతున్నాడు. ఏమని, సర్వే ధర్మా వినశ్యంతి కృష్ణే కృష్ణత్వమాగతే. కృష్ణుడు ఎప్పుడైతే నల్లని వాడయ్యాడో ఆ దెబ్బతోటి ధర్మాలన్నీ నాశనం అయిపోతాయి. కలియుగం మహాఘోర యుగం, పాప యుగం. అద్దంలో మన బొమ్మ మనకు ఎలా కనపడుతుందో అంతలా పాపాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ క్రమేపీ ఈ కాలంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు వాళ్ళ ధర్మాలు విడిచిపెట్టేస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణులందరూ వేదాలు విడిచిపెట్టి దిక్కుమాలుల ఉద్యోగాలు వెంట పడతారు. చెప్పేశాడు వాడు మొహమాటం లేకుండా. ఎప్పుడైతే సేవక వృత్తికి పెడతారో వీళ్లలో ఈ పురాణ జ్ఞానం నశించిపోతుంది, ఈ వేళల్లో సాహిత్య జ్ఞానం నశించిపోతుంది. తద్వారా వాళ్ళు అడ్డమైన గడ్డి తినడానికి ఇష్టపడతారు. కనిపించిన చోట పదార్థం వల్ల తిని తమ యొక్క వాక్శుద్ధి నాశనం చేసుకుంటారు. కపటులు, అసూయాపురులు అవుతారు ఈ కలియుగంలో. ప్రతి మానవుడిలో ఎక్కడో కపటం ఉంటుందిట. ఎవరిని చూడండి, వాళ్ళు అంత ఎంతో కపటం ఉంటుందిట. భగవాన్ తెలియకుండా రహస్యం దాస్తాట. ఒక ఆయన బెల్ట్ కొనుక్కొచ్చాడు. ఎంత కొన్నామంటే ఏదో కొన్నాలండి అంటాడు. ఖచ్చిన చెప్పుడు వాడు. అంటే ఈ బెల్ట్ ఇది పక్కవాడు 20 రూపాయలు కొంటాడేమో అని భయం. ఇదే కపటం అండి. ప్రతి క్షణం అబద్ధమే, ప్రతి క్షణం మోసమే. ఏం జరుగుతుందో పక్కవాడికి చెప్పాలంటే వాడికి కపటం. ఈ కపట లక్షణం వల్ల వాడు నశనం అయిపోతాడు ఈ కలియుగంలో. వృధా అహంకారాలు పెరుగుతాయి. అందరినీ ఒకరినొకరు దూషించుకుంటారు. సత్య విముఖా వేద పరాంగ్ముఖాహ. వేదం వినరు, సత్యం వినరు. అహమేవాతిక ఇది సర్వేపి వివదంతి చ. ఎవడికి వాడు నేనే గొప్పవాడిని వాదం చేస్తారు. శాస్త్రంలో ఉన్నది చెప్పనివ్వరట. చెబుతూ ఉంటే నాకు తెలుసులేండి అంటారట. ఇలాంటి వాడు వేలుదేరతారు. ఎవడికి వాడే ప్రతివాడు తనకు తాను పండితుడు. నిజంగా శాస్త్రం చదువుకున్న పండితుణ్ణి వదిలేస్తారట గాలికి. అధర్మ లోలుపాహ. అందరికీ అధర్మం అంటే ఇష్టం అవుతుంది. వైదండిక నరాహ. వితండవాదం చేస్తారు. ఏ దేవుడికి 4 ప్రదక్షిణలు ఎందుకు చెయ్యాలి, ఒకటే ఎందుకు చేయకూడదు, అసలు ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి అంటాడు ఒకడు. ఏ ఉపవాసం ఎందుకు ఉండాలి, తప్పు అంటాడు ఒకడు. పాలు ఎందుకు నివేదన చెయ్యాలి, నూనె ఎందుకు నివేదన చేయకూడదు అంటాడు ఒకడు. ఇవి వితండవాదములు. ఇలాంటి వాళ్ళు అవుతారు ఈ కలియుగంలో. అత స్వల్పాయుష సర్వే భవిష్యంతి కలయుగే. అందువల్ల అందరూ ఎప్పుడైతే వితండవాదం చేస్తారో, నాస్తికవాదం చేస్తారో, ఆయుర్దాయం ఎంత అనేది ఎవరికీ తెలియదు. జ్యోతిష్ శాస్త్రం అంత అబద్ధం అవుతుంది ఈ కలియుగంలో. అంచేత వీడికి 100 ఏళ్ళు ఉందని జ్యోతిష్కుడు చెప్పినా వాడు ఆయుర్దాయం ప్రకారం నడుచుకోలేడు. అంచేత పరిపూర్ణమైన జ్యోతిష్ శాస్త్రవేత్తలు లేకుండా పోతారని చెప్పాడు. లేనిపోంది. ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు ఎవరు నా మీద దండయాత్ర చేయకండి. ఇది తిన్నగా ఉండక సనకుడు చెప్పాడు ఈ విషయం. అల్పాయుష్కులైన ఈ మనుష్యులు నా విద్యా గ్రహణంతిజ. పూర్ణమైన విద్యను నేర్చుకోలేరు. అందరికీ చౌచౌ విద్యలే. పరిపూర్ణమైన విద్య నేర్చుకున్న వాడిని అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. విద్యా గ్రహణ శూన్యత్వ అధర్మో వర్తతే పునః. చెబుతా నేర్చుకుంటారా అంటే విద్యను నేర్చుకోరట. ఎప్పుడైతే చెబుతా ఉన్న వాళ్ళని తిరస్కరిస్తారో విద్యా గ్రహణ శూన్యులై అధర్మాన్ని పెంచుకుంటూ పోతారు. తర్వాత వర్ణ సాంకర్యం పెరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా కుల మతాదులు విడిచిపెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది ఈ కలియుగంలో అలా ప్రధర్మంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో పుట్టేటటువంటి పిల్లలు సంకరమైన జాతి వాళ్ళు పుట్టి వాళ్ళు లోకానికి అపకారం చేసేవాళ్ళు అవుతారు. అలా ఎప్పుడైతే సంకర జాతి వాళ్ళు పుడుతూ ఉంటారో ఉత్తమ నీచత్వ లక్షణాలు పోయి చివరికి కన్న తల్లిని కన్న చెల్లిని కూడా కామించే దుర్మార్గపు జాతి వాడు తయారవుతుంది. నీచులు పెరుగుతారు. మహారాజులు ఎలా అవుతారో తెలుసా? ప్రజల మీద పన్ను ఎలా వేద్దామా, ఎవరి మీద ఏ భారం మోపుదామా అని రాజానహ ద్రవ్య నిరత. డబ్బు మీద ఆశ పెరుగుతుంది గవర్నమెంట్ కి. ఈ విధంగా డబ్బు 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 అని గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ప్రజల మీద పడి పన్నులు వేసి వీళ్ళని పీడిస్తుంది. అన్యాయవర్తినహ మనల్ని పరిపాలించే వాళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తారు. పీడయంతి ప్రజాశ్చైవ. ప్రజల్ని పీడిస్తారు. ప్రజలు కూడా అజ్ఞానంతో తమని మోసగించే వాళ్ళనే ఎన్నుకుంటూ ఉంటారు. అది ఆశ్చర్యం. చెప్పేశాడు శవవాహ భవిష్యంతి. ప్రతి వాడు డబ్బు కోసం శవాలు వేయడానికి సిద్ధపడతాడు. పూర్వం అనాథ ప్రేత సంస్కారానికి కోటి ఇచ్చే ఫలితం అని ప్రేతాన్ని మోస్తే పుణ్యం కోసం మోసేవారు. ఇప్పుడు డబ్బు కోసం మోయడం మొదలెడతారట. శవం మోయాలా, ఎంత ఇస్తావు, 1000. చచ్చిపోతే ఏడవడానికి కూడా పార్టీ పెట్టుకుంటారు. నీకు చెప్పే ఎన్నోసార్లు హైదరాబాద్లో అక్కో అక్కో అని ఏడుస్తున్నారు. ఏమిటంటే చచ్చిపోయిన వాడికి ఎవరో బంధువులేమో అనుకున్నారు. 10,000 రూపాయలు రోజుకి కాంట్రాక్టు. ఏడవడానికి ఇంట్లో వాళ్ళకి కుదరక రోజుకు 10,000 ఇచ్చి ఏడిపించుకుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళ తాలూకు బంధువులు బదులుగా ఏడవడానికి కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది ఈ కలియుగం. ఇంకా స్త్రీలు ఉన్నారు. భర్తని ఏమాత్రం లెక్క చేయరు. నా పుట్టింటి సొమ్ము అంటారు. ద్విషంతి పితరం పుత్ర భర్తారంచ స్త్రియోఖిలాహ. తండ్రిని తిడతారట, ఏ దిక్కుమాలాడా నువ్వు మాకేమో సరైన కట్నం ఇచ్చి పెళ్లి చేయలేదని తండ్రిని తిడతారు. తర్వాత కొడుకుల్ని కొడతారు, భర్తని కూడా కాంతాకరవాలని చీపురు కట్టతో గాని అప్పడాలకరతో గాని కొడతారట. పరస్త్రీ నిరత సర్వే పరద్రవ్య పరాయణ. ఇక మగవాళ్ళు ఉంటారు, ఎంతసేపు ఇతరులు డబ్బెలా కొట్టేద్దామా అనుకుంటారు. నీకంటే పక్కింటేవాడి భార్య బాగా వండిందని పొరిగింటి పొల కూర బాగుంది అంటారట. వీళ్ళు ఈ స్థితిలో ఉంటారు. వీళ్ళు మత్స్యామిషేణ జీవంతి చేపల చెరువులు పెరిగిపోతాయట. ఎక్కడ చూసినా చేపలు, మత్స్య ఆమిషేణ జీవంతి చేపలే తిని బతుకుతారు. చివరికి వాళ్ళ బతుక్కి మాంసం తిని బతుకుతారు. వీళ్ళు ఏమైపోతారంటే లోకం అంతా చేపల చెరువులు తవ్వి 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 ఒకనొక నాడు ఈ ప్రపంచ ప్రళయంలాగా పెద్ద తుఫాన్ వచ్చి ఈ చరాచర భూమండలంలో పంట పొలాలు నశించి అన్ని నీళ్లు చేపలు, పచ్చి చేపలు తింటూ జీవితాన్ని దుర్భరంగా గడుపుతారు ఈ మనుషులు రాబోయే కాలంలో. తుహంతశ్చాప్యజీవికాం. చివరికి వీళ్ళు జీవిక కోసం తమ పక్క వాళ్ళని కూడా తింటారు. అనుచితమైన భయంకరమైన జీవనాన్ని గడుపుతారు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. అడ్డమైన గడ్డి కరుస్తారు. ఘోరే కలియుగే విప్ర సర్వే పాపరత జనాః. ఈ ఘోరమైన ఈ కలియుగంలో అందరికీ పాపం మీదే దృష్టి పెడుతుంది, మంచి మీదకి వెళ్ళదు. ఎవడైనా సరే మంచి మాట చెబితే ఉపహాసం ప్రకృతే వాణ్ణి హాస్యం చేస్తారట. కాలినడక నడతావని మోహం అంటారట. సజ్జనులను నిందిస్తారు, తిడతారు. నది యొక్క ఒడ్డును వ్యవసాయం చేయకూడదన్నారు. గోదావరి మధ్యలో లంకలు కూడా పంట పొలం కోసం తవ్వేస్తారు. సరిగ్గా గంగానది ఒడ్డునే పంట పొలాల కోసం తవ్వుతారు. అలా గట్టు తవ్వడం మహాదోషం. అక్కడ కూడా పంట వేస్తారు. ఈ యుగంలో అండి ఎంత దారుణం అంటూ తెలుసా? పృథ్వీ నిష్ఫలతాం యాతి బీజం పుష్పం వినశతి. భూమి క్రమేపీ నిస్సారమవుతుంది. ఎరువులు వేస్తే గాని పంటని స్థితికి భూమి వెళ్ళిపోతుంది. అప్పుడు బీజములు పుష్పాలు నాశనమైపోతాయి. విత్తనాలు కూడా సృష్టించుకుంటారు. ఆ విత్తనాలలో పట్టు ఉండదు. తిన్నవాడికి ఆ విత్తనాలు తిన్నవాడికి అన్నం తిన్నవాడికి అనారోగ్యం వస్తుంది. భయంకరమైన రోగాలు వ్యాధులు వస్తాయి ఈ దిక్కుమాలిన విత్తనాల వల్ల. పూర్వంలాగా బలమైన వరి ఆహారము మొదలైన ఉండవు. ఎక్కడ చూసినా సరే ఆహారం అంతా చీడ పురుగుల పాలవుతుంది. తెలియని కొత్త కొత్త చీడలు పుట్టుకొచ్చి మనుషుల్ని అందరినీ సర్వనాశనం చేస్తూ ఉంటాయి. ఇక ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే స్త్రీయాహ వేశ్య లావణ్యశీలేషు స్పృహం కుర్వంతి యోషిత. వేశ్యల యొక్క ఆ డ్రెస్ చూసి వీళ్ళు కూడా చీరలు కట్టుకోవడం మానివేసి దిక్కుమాలినటువంటి వస్త్రాలు ధరిస్తారు. వక్షస్థలాన్ని కప్పుకునే ఉపవస్త్రాలు విడిచిపెట్టేస్తారు. ఇష్టం వచ్చినటువంటి కొత్త కొత్త నానాటికి నూతనంగా ఉండే వస్త్రాల మీద వీళ్ళకి ధ్యాస పెరుగుతుంది. తద్వారా స్త్రీలు కూడా తమ శీలమును గురించి పట్టించుకొని ఒకనొక దిక్కుమాలిన స్థితి రానే పోయే కాలంలో వస్తుంది. వేద విక్రయకాశ్చాన్యే. వేదాలు కూడా అమ్ముకోవడం మొదలు పెడతారు. ఇంత డబ్బిస్తేనే వేదం చదువుతామని బోర్డు పెడతారు. వేద పండితుల పరిస్థితి అలా ఉంటుంది. ధర్మాచారాలు విడిచిపెడతారు ప్రతి వాళ్ళు. ఇంకా దంభములు పెరుగుతారు ప్రతి వాడు. ఎవడో కూడా నేను అంత చేశాను ఇంత చేశానని చేసింది రూపాయిని 10 సార్లు పేర్లు చెప్పుకుంటారట. ఫలానా అప్పారావు గారు అబ్బాయి పుల్లారావు అని ఆయన భావలదానం అని 10 సార్లు చెప్పిస్తారు మైకులు. ఈ విధంగా చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంతేనా దంభార్థం పితృ శ్రాద్ధాదిక క్రియా. పితృదేవతలకి శ్రాద్ధం కూడా దంభం కోసమే పక్కవాడి కోసం పెడతారు. భక్తితో పెట్టరట. బదిలీ వెళ్ళాను నేను మా దేవతలకి పితృదేవతలకి శ్రాద్ధం పెట్టానని ఇతరులు చూడటం కోసమే తప్ప నిజమైన భక్తి శ్రద్ధలతో పెట్టేవాళ్ళు తగ్గుతారు. ఈ పెట్టించేవాడు కూడా పేకదాకా తిరిగొచ్చి పెట్టిస్తూ ఉంటాడు. భక్తులు కూడా ఇలా అయిపోతూ ఉంటారు కలియుగంలో. స్నాన శౌచాదిక క్రియా నకర్వంతి తథా పౌరాక. పొద్దున్నే స్నానం చేయరు. స్నానం చేయకుండా లేచి లేవగానే కాఫీలు తాగి టిఫిన్లు తిని భోజనం చేసి ఆ తర్వాత స్నానం చేసి వాళ్ళు పెరుగుతారు. ఇంట్లో బహిష్టు కలిగినటువంటి స్త్రీలు విత్తలవిడిగా వంట చేస్తారు. బయట ఉన్న స్త్రీ గనక పొయ్యి వెలిగిస్తే అటువంటి స్త్రీ 5 జన్మలు నరకం పాలవుతుందని చెప్పారు పూర్వకాలంలో. అటువంటి స్థితి దుర్భర స్థితి కలియుగంలో స్వయంగా వంట చేయడం వస్తుంది. స్నానం శౌచ్యం ఉండదు. అకాలంలో కర్మలు చేస్తారు. సకాలంలో ఎవడు స్నాన సంధ్యా వందనాది కర్మలు చెయ్యరు. భగవంతునికి నివేదన చెయ్యకుండా భోజనాలు చేస్తారు. ఎవ్వడికి విష్ణు భక్తి ఉండదు. సాధువుల్ని నిందిస్తారు, విప్రుల్ని నిందిస్తారు, పౌరాణికుల్ని తన్నుతారు. విష్ణు భక్తి పరులు దూరమవుతూ ఉంటారు. ధనార్థం రాజకింకర డబ్బు కోసం అడ్డమైన గడ్డి గరుస్తూ రాజుల దగ్గర గొలువు చేస్తారు. నీచుడు దుర్మార్గుడు అయిన ప్రభువుల్ని ప్రభుత్వాన్ని పొగుడుతారట డబ్బు కోసం. మనల్ని పరిపాలించే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా డబ్బు కోసం వాళ్ళని పొగుడుతారట. అంతేనా, ఈ కలియుగంలో తాడయంతి దిజాందుష్టాహ బ్రాహ్మణుల్ని పౌరోహితుల్ని కాలితో తండుతారు. దానహీన నరా సర్వే ధీరే ఘోరే కలియుగేమని దానం చేయడం అనేది మర్చిపోతూ ఉంటారట. రాన్ 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 ఇక అర్థమైన వాడు దానం పుచ్చుకోవడానికే సిద్ధపడతాడట. దానం ఇవ్వడం పోయి పుచ్చుకోవడానికి ఇష్టపడతాడు ప్రతి వాడు కూడా. ఈ కలియుగం ప్రథమ పాత్రంలో వినిందంతి హరిమ్నరాహ విష్ణువుని తిట్టేవాడు పెరుగుతారు. యుగాంతే చ హరేర్నామ నైవ కశ్చిత్ భవిష్యతి. యుగాంత కాలం వచ్చేసరికి అసలు హరినామస్మరణం చేసేవాడు నూటికి కోటికి ఒక్కడు మిగులుతాడట. చాలా మందికి అసలు ఆ నామస్మరణమే పోతుందట. ఆ తరువాత ఎవ్వడు కూడా గురువు యొక్క పాద పద్మాలను కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవడం అనే గురుధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. సుస్పష్టంగా చెప్పేశాడు, కుర్వంతి చరణా పూజ నచ పాద పూజ చేయడం మానేస్తారు. గురువుకి దండం పెట్టడానికి కూడా గురువుకి అహంకారం చూపించి అలా అడ్డం నమస్కారం కానీ అసలు నమస్కారం చేయకపోవడం కానీ చేస్తారట. గురునామ గురువుని పేరు పెట్టి పిలుస్తారట. ఎట్టి పరిస్థితుల్లో గురువు గారు అనాలి. గురువు లేనప్పుడు మా గురువు ఫలానా వాడని చెప్పుకోవడానికి తప్ప తక్కిన కాలంలో గురువు యొక్క పేరు ఉచ్చరిస్తే దోషం అన్నారు. ఈ కలియుగంలో గురువుని పేరు పెట్టి ఏకవచనంతో పిలిచేవాడు పెరుగుతారు. అలా పెరిగి ఏమవుతారట, కోటయుక్తి పరాయణాహ కోట జ్ఞానాన్ని పొందుతారట. దాని వల్ల కోట జ్ఞానము అంటే మోసపు జ్ఞానము, ఇతరులను ఎలా బుట్టలో వేయాలనే జ్ఞానం పెరుగుతుంది. తద్వారా వాళ్ళు కృమి కీటకాదుల జన్మలు ఎత్తుతారు. అందరూ దుర్మార్గులు అవుతారు. అందరూ కూడా ఇతరుల మీద పడి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉపదేశములు వినరు. ఈ కలియుగంలో ప్రతి వాళ్ళు ప్రతి చిన్నది విశ్వతము అంటారు. అంటే ఏమిటో తెలుసునండి, అతి దారుణమైనది. ఉత్కోచి జీవిన అంటే బ్రోకర్స్ అనమాట, దళారులు పెరిగిపోతారట. అన్నిటికీ మోసమే, అన్నిటికీ మధ్యవర్తులేవాడు ఒకటి తయారవుతాడు. వాళ్ళని ఉత్కోచ జీవినులు అంటారు. ప్రతి చిన్నది పెళ్లి దగ్గర నుంచి మోసం అయిపోతూ ఉంటుందట. నిజం చెబితే వాడిని దళారి అన్నారట. నిజం చెప్పకుండా మోసం ద్వారా విక్రయణము, మోసం ద్వారా పెళ్లి, మోసం ద్వారా సమస్తం దొరుకుతుంది గనక వాళ్ళని ఉత్కోచులు అంటారు. ఇది ఈ కలియుగము యొక్క లక్షణం. ధర్మహీనులు, పాషండవాదులు, కాపాలికులు, భిక్షుకుల వేషం, సన్యాసుల వేషం వేస్తారు. కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల్ని దోచుకోవడానికి మహత్తరమైన భవనాదులు ఏర్పాటు చేసుకుంటారు. ఆ భవనాలలో గీతవాదిత్ర కుశలాహ లోపల గానా భజానాలు సమస్త భాగాలు సన్యాసులు ఏర్పాటు చేసుకుంటారు. నిజమైన సంసారి కంటే వాళ్ళ దగ్గర ఎక్కువైపోతాయి. క్షుద్ర ధర్మ సమ ఆశ్రయ క్షుద్ర ధర్మాలు ఆశ్రయిస్తారు. డబ్బు తప్ప కలియుగంలో ఎక్కువ మంది సన్యాసులకు మరీ అక్కర్లేదట. భవిష్యంతి కలవు ప్రాయౌ ధర్మ విధ్వంసకా నరాహ. ముఖ్యంగా ఈ కలియుగంలో దాదాపు ప్రతి ఆశ్రమము ధర్మనాశనానికి ఏర్పడుతుందట. ఏమిటి ఆశ్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు ప్రధానంగా ధర్మనాశనమునకు ఉపయోగిస్తున్నారు. అల్ప ద్రవ్యాహ తద్వారా ప్రజల్ని దరిద్రులు చేస్తారు. వాళ్ళని అపమార్గం పట్టిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం, వాడు చెప్పింది వీడు అంగీకరించడు, వీడు చెప్పింది వాడు అంగీకరించడు. చివరికి ఎవరిని ఆశ్రయించాలో తెలియక ప్రజలు వాళ్ళల్లో వాళ్ళే మా గురువు ఎక్కువ అంటే మా గురువు ఎక్కువ అని గురువుల పేరు చెప్పి శిష్యులు కొట్టుకునే స్థితి ఈ కలియుగంలో వస్తోంది. ఆ విధంగా యామవుతారట గురువులు. ఆత్మస్థుతి పరాహ తమను తాము పొగుడుకుంటున్నారు. సర్వే పరానంద పరాస్త ఇతరులు తిడతారు. ప్రతి వాడు తను పొగుడుకుంటాడు, పక్క వాడిని తిడతాడు.
నగ్న రక్త పటాదిగాక పాషండ ప్రచరిష్యంతి ప్రాయో వేద విభూషగాక. ఈ నాస్తిక మార్గంలో ఉండే ఈ మనుషులు చాలా ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఏమో దిగంబర సన్యాసులు బయలుదేరతారట.
కొంతమంది శ్వేతాంబరధారులు అనే పేరుతో బయలుదేరతారు, మరి కొంతమంది ఎర్ర వస్త్రాలు ధరిస్తారు, కొంతమంది కాపాలికులై చేతుల్లో శూలాలు పుచ్చుకొని యాచన కోసం ఈ కాషాయం ధరిస్తారు. వీరంతా వేద మార్గానికి విరుద్ధమైనటువంటి విషయాలు చెబుతూ ప్రజలను ప్రశ్న పట్టిస్తారు. ప్రజలకు కూడా ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో తెలియని స్థితిలో ఆ దొంగ సన్యాసుల వెంట పడిపోతూ ఉంటారు. కలియుగంలో ప్రతి వాడికి అత్యంత భయంకరమైన శృంగార నాట్యం, అపవిత్రమైన గానం, వీటి మీద ఆశ పెరుగుతుంది. అంటే పూర్వం శాస్త్రీయ సంగీతం వినేవారు, ఇప్పుడు మ్యూజిక్లు తప్ప అది అంత అపవిత్రమైన పాశ్చాత్య సంగీతం. డబడబడబడబ వాయించే డ్రమ్ములు వెంట పడతారట. గీత వాదిత్ర కుశలాగా ఈ విధంగా నీచమైన సంగీతం, నీచమైనటువంటి గీతాలు ఇష్టపడతారు. మంచి పాటలు శాస్త్రీయ సంగీతం క్రమికి దూరం అవుతాయి. క్షుద్ర ధర్మ సమాశ్రయ నీచ ధర్మాలు ఆశ్రయిస్తారు, అల్ప ధర్మాలు అంటారు. ఈ యుగంలో మనుషులు ధర్మ విధ్వంసులు అవుతారు, దరిద్రులు అవుతారు, కపట వేషధారణ ధరిస్తారు, వ్యర్థంగా అహంకారాన్ని పెంచుకుంటారు. అధమానవులు ఎలా డబ్బు దోచుకుంటావా అనుకుంటారు, వైద్యం పేరు చెప్పి పట్టతల మీద జుట్టు ఒలిపిస్తామని, లేని రోగాలు ఉన్నాయని ఉన్న రోగాలు తగ్గిస్తామని ధనం గుంజే జనుడు పెరుగుతారు. కపట ప్రచారాలు జరుగుతాయి, వస్తువులు అమ్మడానికి రకరకాల మార్గాలు ఉపయోగిస్తారు. ప్రతి వస్తువు ఒక వస్తువు కొంటే రెండు వస్తువులు ఇస్తామని చెప్పేవాడు పెరుగుతారు. అసలు ఆ వస్తువులు ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా భ్రమింపజేసి వస్తు భ్రమ కలిగించే విభ్రమ ద్వారా అనే జనం పెరుగుతారు. ఈ మానవులు సాధ్యమైనంత వరకు ఏ విధంగా ఇతరులను మోసగించి కొల్లకూడదామా, ఇతరుల దగ్గర నుంచి తేలికగా సంపాదిద్దాం అనుకుంటారు. పరవిత్తములను అపహరించడానికి సిద్ధపడతారు. ఈ నరులు అధములు అవుతారు, పరమ నీచులు అవుతారు. ఆత్మస్థుతి పరనింద ఈ ఘోర కలియుగంలో పెరుగుతారు. చిత్రం ఏమిటో తెలుసా అంటే, ఈ కలియుగంలో మొదటి పాదం చివర, రెండవ పాదం చివర, మూడవ పాదం చివర, నాలుగవ పాదం చివరకు వచ్చేసరికి ఆయుద్ధాయుం ఎంత అవుతుందట, అంటే యుగం చివరకు వచ్చేసరికి అనమాట. ఇప్పుడు కలియుగం 432,000, దీన్ని 4తో భాగిస్తే ఒక్కొక్క పాదం అవుతుంది, అంటే 108,000 సంవత్సరాలు ఒక్కొక్క పాదం. 4 పాదాలు అంటే 432, 4 ఒకట్లు 432,000. ఈ 132,000 సంవత్సరాల్లో ఆ సంవత్సరం యొక్క కాలం కూడా తగ్గిపోతుంట, అంటే ఏడాదికి 365 రోజులు కాకుండా ఇక రాబోయే కాలాన్ని దేవతల యొక్క నిర్ణయం ఏంటంటే ప్రతి నెల 1 సంవత్సరం కింద లెక్కేసేస్తారు. అందువల్ల తరిగిపోతుంది ఆయుర్దాయం. ఇలా చివరికి మొదటి పాదం 132,000 సంవత్సరాలు అంటే ఆ 32,000 సంవత్సరాలని 32,000 నెలల కింద లెక్కేసుకోవాలి. ఆ 32,000 నెలల కాలంలో మనుష్యుల ఆయుర్దాయం ఎంతో తెలుసా, పరిపూర్ణ ఆయుర్దాయం, పరమాయుష్ భవిత తదా వర్షాణి షోడశ 16 ఏళ్లే పరమాయుద్ధాయి, 16 ఇయర్స్ బతికితే గొప్ప, 16 సంవత్సరాల ఆయుద్ధాయానికి ఉదిగిపోతారు. అప్పుడు ఆ యుగాన్ని ఏమంటారో తెలిసినంట చివరిని, ఘోరే కలియుగే విప్ర పంచవర్ష ప్రసూయతే. అది ఘోర కలియుగం. 5 ఏళ్లకి స్త్రీలు గర్భం ధరించి పిల్లలు కంటారట ఆ యుగం. 16 ఏళ్లు పరమాయుద్ధాయం, 5 ఏళ్లకే పిల్లలు పుడతారు. ఇక విశిష్టముడు తెలుసునండి, క్రమేపి యుగంలో చాలా అతి జుగుప్సాకరమైన పనులు ఈ ప్రజలు చేస్తారట. ఏమిటి అంటే పశుప్రాయో పుత్రారమతే, పశువులను కూడా పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి నీచ సంప్రదాయం స్త్రీ పురుషుల్లో పెరుగుతుంది. దీనివల్ల మహాభయంకరమైన ఘోర అతి పశుధర్మం ప్రబలిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సప్తవర్ష అష్టవర్షాశ్చ యువానోత పరేజర, ఐదేళ్లకే స్త్రీలకు పెళ్లిళ్ళు చేసేయడం, వాళ్ళు గర్భం ధరించి పిల్లలు కనడమాట, 7-8 ఏళ్ళు వచ్చేసరికి ముసలివాళ్ళు అయిపోతారట. ఒడుకు వచ్చేస్తుందట ఈ పరమ ఘోర కలియుగం పెరిగే కొద్దీ. అప్పుడు 8 ఏళ్లకే ముసలాళ్ళు అయిపోయి కదల లేని స్థితిలో ఒళ్ళు ముడతలు పడిపోతుంది. అప్పుడు వాళ్ళు కంటి చూపు కోల్పోయి ఖచ్చితంగా 16 ఏళ్ళు కూడా బతికే స్థితి పోతుంది. మనుషులు పొడుగల్లా పొట్టి అయిపోతారు. దొడ్లో ఉండే చిన్న చిన్న తులసి మొక్కలకు కూడా నిచ్చెన వేసుకోవలసిన స్థితి వస్తుంది, అంత పొట్టి దిగుతారు. కాళ్ళు చేతులు ఈ కలియుగంలో పట్లు తప్పుతాయి. పడిపోయిన వెంటనే చేతులు కాళ్ళు విరిగిపోయి ఆసుపత్రి పాలయ్యే జనం పెరుగుతారట. స్వకర్మ త్యాగిన సర్వే అంతా తమ తమ పనులు విడిచిపెట్టేస్తారు. కృతజ్ఞాహ భిన్న వృత్తయ, అందరికి కృతజ్ఞత, చేసిన వేలు మర్చిపోతారు. ఈ పని నువ్వు చేసి పెట్టు బాబు అని బతిమాలుతారట. మొదట పని అయిపోయాక నీ మొహం నువ్వు నాకు చేసింది ఉంది అంటారట. భిన్న భిన్న వృత్తులు కలిగిన వాళ్ళు అవుతారట. భిక్షాటన చేస్తారు. ఎంత అవమానం చేసిన వాడినైనా కాళ్ళు పుచ్చుకుని వేళ్లాడతారట. అది ఆశ్చర్యం. చీ పో అన్నవాడిని కూడా అన్నం పెట్టమని అడుగుతారు. ఎంత అసహ్యకరమైన పనైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. మలమూత్రాలు పొట్లం కట్టి అమ్మేవాళ్ళు తయారుతారు. ఎముకలతో వ్యాపారం చేస్తారు. చుట్టూ క్రమేపీ మనుష్యులకు పూర్వం ఆడవాళ్ళకి నేలదాకా వేళ్లాడేదిట. ఈ యుగంలో స్త్రీలకి పురుషులకి కూడా ఆ పొడుగు జుట్టు తగ్గిపోయి ఉన్న జుట్టు కూడా అపవిత్రమైపోయి రంగులు మారిపోతుందట. నల్లని ఒత్తి జుట్టు కాస్త ఎరుపు రంగుల్లోకి పసుపు రంగులోకి మారుతుంది. ఈ మనుష్యులు ఏం చేస్తారు, యౌవనార్థం తదావర్ణానికేశాని, యౌవనంతో కనిపించడం కోసం జుట్టుకి రంగు వేసేవాడు తయారవుతారట. ఈ విధంగా రంగులు వేసి కంటి ఆరోగ్యాన్ని జ్ఞాపక శక్తిని తగ్గించుకుంటారట. అంటే తలకి రంగు వేయడం ద్వారా ఈ బుర్రలో ఉండేటటువంటి జ్ఞాన శక్తి దూరం అవుతూ ఉంటుందిట. తద్వారా వీళ్ళు అజ్ఞానం పాలవుతూ ఉంటారట. అంతేనా, ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని చెబితే తత్రైవ నిందా నిరతహ వాళ్ళు తిడతారట. నీ మొహం నువ్వు చెప్పొచ్చవలే మాకు, మాకు తెలియదు ఏమిట్లే మాత్రం, మాకు తెలుసు అంటారు. వృథా విశ్రమిణో జనా, అనవసరంగా ఎప్పుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటూనే ఉంటారట. పొద్దున్న లేవరు, మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం పడుకుంటారు, రాత్రి పడుకుంటారు. ఆ విధంగా సర్వకాల సర్వవస్థలో నిద్రకు ఒక నియమం లేకుండా ఉంటుంది. ఎప్పుడు నిద్ర అవుతారో తెలియదు. తల్లిని తండ్రిని కొడతారు. సతతం పితృమాతృసుతేషు చ నిదాం కొర్వంతి, తల్లిని తండ్రిని అన్నయ్యని సోదరుని ఇలా ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం తప్ప ఐకమత్యం ఉండదు. ఒరే తమ్ముడు నీ బుర్ర బద్దలు కొడతానని అక్కగారంటే, అక్క నీ బుర్ర బద్దలు కొడతానని తమ్ముడు అంటాడు. తల్లి మా నాన్న దుర్మార్గులు కానీ మా అమ్మ దుర్మార్గులు కాదు, కానీ ఐశ్వర్యం కోసం టెంపర్లాడతారు. రోటితో కర్మం చెబుతారు, మనస్సులో పుట్టు కొట్టరు. పైకి చెప్పేది నీతి, లోపల చేసేది కూతురు. నీతులు చెప్తే కూతురు తీసి పాపాత్మలు పెరుగుతారు. ధన విద్య వయస్సుతో అహంకారంతో ఉంటారట. నాకు డబ్బు ఉందని అహంకరిస్తారట, నాకు వయస్సు ఉందని అహంకరిస్తారట. ఈ విధంగా అహంకారం వల్ల దుఃఖాన్ని పెంచుకుంటూ పోతారు. పెళ్లి రోజు మొదలుకొని భార్యాభర్తల్లో ఎవరికి సరైన ఆరోగ్యం ఉండదు. అందరూ కూడా వ్యాధి పీడిత వ్యాధుల నుంచి పీడింపబడతారు. మానసికంగా కూడా చూడండి, ఆది పీడిత అంటే మానసిక రోగాలు కొందరికి, శారీరక రోగాలు కొందరికి. పెళ్ళైన వెంటనే
శారీరక వివరాలు రావడమే కాదు భార్య భర్తలు ఒకరినొకరు నమ్మరు. నా డబ్బు కోసం చేసుకున్నాడేమో వీడి ఆవిడ కనుమాను, నన్ను ఏం చూసుకున్నా ఈవిడది ఆయన కనుమాను. ఈ విధంగా ఒకరినొకరు నమ్మక అనుమానంతో ఆ డబ్బును మోసం చేసుకుంటారు. ఎక్కడ చూసినా బంగలేదు, మన పక్కన కూర్చున్న వాడిని కూడా నమ్మలేని స్థితి వస్తుంది కలియుగంలో. క్రమేపి దుర్భిక్షయ్యే పీడిన అనివాయనని ఎక్కడ చూసినా బరువు పెరిగిపోతుంది. ఈ బరువు పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, అవతల అన్నం ఉందని తెలిస్తే ఎక్కువపై తినేవాడు పెరుగుతాడు. దుష్కర్మలు చేసే వాళ్ళకే సమర్థన పెరుగుతాడు, పాపం చేసేవాడికి 10 మంది కూడా ఉంటారు, పుణ్యం చేసేవాడు కూడా అనుసరించే వాడు ఒక్కడు కూడా ఉంటాడు. అంటే పాపాత్ములు 10 మందిని భోజేసి తినగలుగుతారంటే వీడు పాపాత్ములు అవ్వాల్సి వస్తుంది. ఈ జనాలు చూసుకునే స్థితి కోసం ఈ పాపాత్ములు అవ్వలేదు. ఈ పాపాత్ములు పైగా ధర్మ మార్గాలు ఉపదేశిస్తారు, ధర్మాచారులేమో తిరస్కరిస్తారు, ఆడపిల్లలు చూపిస్తారు, రంగు రంగుల బట్టలు వేసి ప్రజల్ని మోసం చేస్తారు. రాజులు ప్రభుత్వం ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. ఎవరు వాగ్దానాలు చేస్తారు, చేసిన వాగ్దానం అప్పుడే దృక్కులు లేచి వెళ్ళిపోతారు. ఇంకా ఎవడు సాగుతో ఎవడు అసాగుతో తెలియని స్థితి వస్తుంది. ఎక్కడ గురువు ఉండడు, న శిష్యు న గురు కశ్చిత్ న పుత్రో న పితా. శిష్యుడు లేడు, గురువు లేడు, ఎవడో నా గురువు బోడి గురువు అంటారు శిష్యులు. దాంట్లో శిష్యుల మీద విరక్తి చెందుతాడు గురువు. తండ్రి లేడు, కొడుకు లేడు, నా భార్య నా పతిశ్చైవ పవిత రుద్ర శంకరే. తల్లి లేని తండ్రి లేనప్పటికీ భార్య పిల్లలు ఎక్కడున్నారు, భార్య లేదు భర్త లేదు, అంత మర్యాద నాశనం అయిపోతుంది. ఎక్కడ పెద్దవాళ్ళని పిల్లవాడు గౌరవించే తీరుపోదు. కలియుగం యొక్క చివరి పాదం వచ్చేసరికి అండిగా కలవు గతే భవిష్యంతి ధనాఖ్య అపి యాచన, డబ్బును వాడు కూడా యాచిస్తారట. మేము కృష్ణాష్టమం చేస్తున్నాం, వినాయకుడు చేస్తున్నాం, నాకు చందాలు ఇవ్వండి అని చెప్పేసి వసూలు చేసి ఆ డబ్బు పోగు చేసుకోవడానికి ఐశ్వర్యవంతులు కూడా కుట్రలు చేస్తారు. ఈ కలియుగ చివరి పాదానికి వచ్చేసరి ఇక బ్రాహ్మణోత్తువులు మద్యం వ్యాపారం మొదలు పెడతారు. ధర్మకంచుక సంవీత మునివేషరాత్మిజ, ప్రతివాడు ధర్మం వంక పెట్టి అధర్మాచరణ చేస్తూ మునులు వేషం వేసుకుంటారు. ఋషుల వేషంతో సంపాదనకు ఒక మంచి మార్గం వేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వేసేదేమో సన్యాసి వేషం. ఈ సన్యాసి వేషంతో ప్రతిదాన్ని అమ్మకం సాగించి డబ్బు సంపాదిస్తారు. అపంచ విక్రయ రథ, అమ్మకూడని వస్తువులు అక్కడే అమ్ముతారు. పంచిపెట్టవలసిన జ్ఞానాన్ని కూడా వాళ్ళు అమ్ముతారు అక్కడ. ఇక వాళ్ళు వెళ్ళకూడని చోట్లకు వెడతారు, డబ్బిస్తే చాలు వెళ్ళకూడని చోట్లకు వెడతారు. ఎవరినైనా ఎవరినైనా ఏ రకంగా అయినా సమర్థిస్తారు. ధర్మశాస్త్రాలు వేదాలు ఈ సన్యాసులు కలియుగంలో నిందిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నరకానికి వెళ్లే మార్గం తాము చూసుకుని శిష్యులు అందరూ కెట్టే సన్యాసులు ఈ కలియుగంలో తిరుగుతారు. అప్పుడు ఏమవుతుంది, అనావృష్టి భయం ప్రాప్త. ఎప్పుడైతే ధర్మం లోపమైందో వేదం పోయిందో అసలు వర్షాలు కురవు కొంతకాలం. తీరా పంటలు వేసే సమయానికి ఒక్కసారి అతివృష్టి గురిసి మొత్తం పంటలు కొట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడు ఈ తిండి కోసం ఇతరుల దేశాల మీదకి వెడతారు. అక్కడి నుంచి అటు కూడా ఏ రకమైన ఆహారము సంపాదించలేకపోతే మధ్య మధ్యలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి చెట్టు పుట్ట పట్టు తిరుగుతూ మట్టి కూడా తినే స్థితి వస్తుంది. రాను రాను రా. ఇంకా ఏమవుతారట అంటే కామార్త హ్రస్వదేహాశ్చ లుబ్ధాశ్చ ధర్మతత్పరాగ కలౌ సర్వే భవిష్యంతి స్వల్పభాగ్య బహుప్రజా. స్త్రీలలో కామార్త లక్షణాలు పెరిగి ప్రతి వాళ్ళు శరీర ప్రదర్శన ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శరీరం కూడా పక్క చిక్కిపోతూ ఉంటుంది రాను రాను వేడకి. వేశ్యలు వంటి ఆకార వ్యవహారాలతో వేషాలతో తిరుగుతూ ఉంటారు. అసలు బట్ట ఎలా ఉంది అనే విషయమే పట్టించుకోరు. ఒకరు ఒళ్ళో ఒకరు తుళ్ళుతూ పడిపోతూ కబుర్లు చెప్పుకుంటూ దానికి నాగరకత అని పేరు పెడతారు.
అమ్మా నన్నేం అరకండి, ఇది కేవలం ఈ పురాణంలో చెప్పేది ఉన్నదొన్నట్లుగా చెప్పాలనే సత్యం కోసం చెబుతాను తప్ప నన్ను మాత్రం బయటికి వెళ్ళిన తర్వాత ఆ తోలికి ఎవరు రావద్దు అని చెప్పి ఏమన్నా బాగా తేడా ఉంటే సనకుడిది, ఆ సనకుడు నారదుడికి చెప్పిందని నేను మీకు వివరిస్తున్నాను. ఇంత మంచి నేను అయ్యా మీడియేటర్ ఓన్లీ. స్త్రీ స్వపోషణపరా వేశ్యాల అవన్యశీలిగా తమ పొట్ట పోషుకోవడానికి వేశ్యావృత్తి, చలనచిత్ర వృత్తి, నాటక వృత్తి అత్యధికంగా బాగుంటుంది అని ఎంచుకునేవాళ్ళు ఎక్కువ అవుతారు ఈ యుగంలో. పతివాక్యమనాతృత్య సదాన్య గృహ తత్పర, అసలు భర్తని పట్టించుకోకుండా ఇల్లు తిరుగుతారు. పొద్దున్న 5 వేస్తారు కొంతమంది, లేచిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు. రాత్రి 11 అయినా 12 అయినా పాపం ఈ సిగ్మాన భర్త వాడు ఏడుపాడు ఏడుస్తూ ఉంటాడు. ఈవిడ అన్ని చోట్లకి తిరిగి ఇంటికి వెడుతూ ఉంటుంది. ఇది ఈ కలియుగంలో ఉండేటటువంటి ఎక్కువ మంది స్త్రీలకు రాను 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 చివరి పాదంలోకి వచ్చాక లక్షణం వస్తాయట. ప్రతి వాక్యం అనాతృత, అసలు భర్తనే పట్టించుకోరు. ఈ భర్తలు కూడా అంతే, వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యసన పరులై ఈ స్త్రీలను పట్టించుకోకుండా తిరుగుతారు. దుశ్శీలురు దుశ్శీలలు, దుష్టశీలురు దుష్టశీలలు తయారవుతారు. అసద్వృత్తులు పెరుగుతాయి. ఇంకా ఏమవుతుందో తెలుసా అంటే, కప్ప ఈ కలియుగం యొక్క మొదటి పాదం చివరికి వచ్చేసరికి కప్పలో నోరు తెరుచుకుని పావులు మింగుతాయి. గాడిదలు సింహాలని తన్నే రోజు వస్తుంది. భూమండలం మీద క్రూర మృగాలు అని పిలువబడే పులులు సింహాలు నాశనమైపోతాయి. వాటి స్థానంలో కుక్కలు నక్కలు పందులు పెరుగుతాయి. చివరికి పందికాటుకి మరణం చెందేవాడు పెరుగుతారు. ఎప్పుడైతే పందికాటు వల్ల ప్రజలు నాశనం అవ్వడం మొదలు పెడతారో అప్పుడు కలియుగం మొదటి పాదం క్షీణదశకు వచ్చింది, ఆ యుద్ధం బయలుదేరుతుంది అని అర్థంట. దున్నపోతులు ఆశ్చర్యంగా గర్భం ధరిస్తాయి. వాటికి ప్రసవం కాక పొట్ట చీల్చి వాటి ఒక అడుపుల్లోంచి పిల్లల్ని తీస్తారట. చెవల పిల్లులు అంటే కుందేళ్లు కోతు పిల్లలకి జన్మనిస్తాయట. ఇంకా విచిత్రం చూడండి, గోధూమ యవనాన్నాట్యే దేశే యాస్యంతి దుఃఖితాక. గోధుమలు యవలు జొన్నలు ఇవన్నీ తొలగిపోతాయటండి క్రమేపీ. వరి తొలగిపోతుందట. కృత్రిమమైన ధాన్యం ఓడి తయారు చేస్తారట. ఆ ధాన్యానికి పాశ్చాత్యపు నామములు పెడతారట, సంఖ్యలు ఇస్తారట. అంటే గోధుమలు పోతాయి 50, లేకపోతే వల్లకాడు 10 ఇలాంటి పేర్లు పెడతారు. అతి భయంకరమైన జుగుప్సాకరమైన సంఖ్యాశాస్త్రాన్ని ఈ ఆహార పదార్థాలకి పెడతారట. పెట్టి వీటిని తింటారట. తినడం వల్ల ఏమవుతారట, యాస్యంతి దుఃఖిత, వీరంతా దుఃఖపాలైపోయి నరకం పాలై అనారోగ్యం అంటే శరీరమే ఒక నరకం అయిపోయి ఆ తిన్న నరక్క ఈ మందు వల్ల శరీరం విషపూరితం అవుతుంది. కలియుగం మొదటి పాదం చివరికి వచ్చేసరికి భార్య కరిస్తే భర్తలు కూడా మృతి చెందుతారు. వెంటనే శరీరం అంతా రసాయనములతో కూడిన ఆహారాల వల్ల విషమయ్యి నిధాయ గద్య కర్మాన్ని ప్రేరయంతి వజస్సుఖం. ఇంకా హృదయంలో కుళ్ళు కుతంత్రం పెట్టుకోవడం వల్ల వీళ్ళు నోటి నుంచి ఆశీర్వదిస్తే ఏం అవ్వదు, కానీ తిడితే అయిపోతుంది. అంత కుళ్ళు కుతంత్రమే. అందరూ తిట్టడమే తప్ప ఎవడూ పక్కవాడిని బాగుపడాలని కోరుకోట. పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటాం. ఈ కలియుగంలో ఆ విషయం తెలుసుకోలేక పక్కవాడి నాశనం మనసులో కోరుకుంటాట. వాడు నాశనం కాడు ముందు వీడు నాశనం అవుతాడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళే నాశనం అయిపోతారు, పక్కవారి యొక్క నాశనం కోరుకొని. అప్పుడు ఏమవుతుంది, పక్కవారి నాశనం కోరుకునే సంకల్పం వల్ల అంటే మనుష్యులకు సంతానంగా పావుల పిల్లలు, పల్లి పిల్లలు, తొండలు జన్మిస్తాయట. మనుష్యుల కడుపుల్లో పావులు, తొండలు, పల్లులు జన్మిస్తాయి. వికృత స్వరూపులు పుడతారు. 2 తలలు తుక్కున్న వాళ్ళు, 4 చేతులు తుక్కున్న వాళ్ళు, సరిగ్గా అవయవాలు తయారు కాని వాళ్ళు, మూర్ఖపు లక్షణాలు కలిగిన వాళ్ళు, మూకవాళ్ళు, పాషండశీలురు కాళ్ళు తయారు కాని వాళ్ళు, 3వ కాలు ఉన్నవారు, బొడ్డులో కన్ను కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వికృతాకారులు ఈ కలియుగంలో స్త్రీల గర్భంలోంచి పుట్టబోతారు. అలా పుట్టినటువంటి వీళ్ళు ఈ కలియుగం యొక్క మహాపాపానికి చిహ్నాలు. వీళ్ళు బతికి ఎక్కువ కాలం బట్ట కట్టరు, పుట్టగానే చస్తారు. అథవా వీరుడు ఎవరైనా బతికితేట తథావృద్ధి కలిర్వ్రజేత్ కలియుగ ధర్మాన్ని వ్యాపింపజేస్తారట. వీడు సాక్షాత్ కలిపురుషులు, ఈ వికృతాకారంతో జన్మించేవాడు కలియుగ కంచుతో పుడతారు. వీళ్ళు బతికారా, వీళ్ళ వల్ల మొత్తం కలి ధర్మం విపరీతం అయిపోతుంది. యదా ప్రజా నయక్షంతి నహోష్యంతి తిజాదయా, అప్పుడు వీళ్ళ వల్ల ఎక్కడ ప్రజలు యజ్ఞం చెయ్యరు. అసలు భగవత్ సంకీర్తనలు పోతాయి, దేవాలయాలకు కూడా ముక్కుబడి మోసం కోసమో భయం కోసమో డబ్బు కోసమో పెడతారు. నిజమైన భక్తి శ్రద్ధలు ఉండవు. ఈ కలియుగంలో విచక్షణ జ్ఞానం కోల్పోతారు. అధర్మ వృద్ధి భవిత, అధర్మ వృద్ధి పెరుగుతుందట. బాల మృత్యుర చిన్నపిల్లలకే మృత్యు వచ్చేస్తుందో. సర్వధర్మేషు నష్టేషు యాతి నిశ్రీకత జగత్. ధర్మాలు నష్టమవడం వల్ల ఈ ప్రపంచం అంతా మంచి అత్యాశ్చర్యకరమైన ఐశ్వర్యాలతో నిండి ఉండే ఈ భారతదేశం కూడా ఐశ్వర్యహీనమైపోయి ఎక్కడ బంగారం లేకుండా పోతుంది. ఉప్పు కూడా మహా విపరీతమైనటువంటి ధరకు అమ్మవలసిన స్థితి వస్తుంది. మంచినీరు ఇక ఫ్రీగా దొరకదు, ఉచితంగా మంచినీరు దొరకదు. మంచినీరు యొక్క ధనం ఎంత ఉంటుందో చెప్పలేమట. మానవుని సంపాదనలో మూడు వంతుల భాగం మంచినీటికి ఏనాడు ఖర్చు పెడతారో, ఇక ఆ తర్వాత కలిపురుషుడి యొక్క అంశ నాశనం అవ్వడానికి దగ్గరకు వచ్చిందని అర్థం. అప్పుడే కలికి అవతారిస్తాడు. అంతవరకు ఈలోపు ఎవడెన్ని ప్రచారాలు చేసినా కలికి అనేవాడు పుట్టడు. అవి కేవలం వీటి కోసం చేసే ప్రచారం. ఏవం కలిస్సరే పంతే కథితం విప్రసత్తమా హరిభక్తి పరానేష నకలిర్బాధతే వచిద్దు. ఓ నారద, ఈ విధంగా కలియుగం యొక్క స్వరూపం క్లుప్తంగా చెప్పా. మొత్తం చెప్పాలంటే నీకు ఏడాది కూడా చాలదు కనుక. ఈ భయంకరమైన కలియుగంలో నాలుగవ పాదంలో సాక్షాత్ భగవంతుడు శ్రీహరి 22వ అవతారాన్ని ఎత్తుతాడు. అదే ఆఖరి అవతారం. భగవంతుడికి 22 అవతారాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు 10 కాదు. 22 అవతారాల్లో 10 అవతారాలు ప్రశస్తికి ఎక్కాయి. ఆ 22వది చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. ఆ అవతారం నాలుగవ పాదం చిట్ట చివరి ఎత్తుతాడు ఆయన. ఆ ఎత్తడానికి లోపు ఈ కలియుగ ధర్మాలు ఇంత విజృంభిస్తాయి. ఇలా విజృంభించే ఈ కలి ధర్మములు ఎవరి జోలికి రావు అంటే హరిభక్తి పరానేషణ కలిగుపాదతే క్వచిత్. ఆ హరినామస్మరణం చేసే భక్తులని, హరి సంకీర్తనం చేస్తూ ద్వారకా తిరుమల వెళ్లే వారిని మాత్రం ఇదేం చేయదు. వాళ్ళని ఏమీ పాపాలు అంటావు. ఈ కలి ధర్మం వారిని పీడించదు. ఎవరు నిరంతరం ఈ పురాణాలు వింటారో వాళ్ళు మాత్రం కృతయుగంలో ఉన్నట్టే లెక్క. వాళ్ళని కలియుగం బాధించదట. తతఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానమేవచ ద్వాపరే యజ్ఞమేవాహృతానమేకం కలవు యుగే. ఈ కలియుగంలో ఉత్తమమైన మార్గం చెప్పారు, వినండి జాగ్రత్తగా. కృతయుగంలో తపస్సు చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. త్రేతాయుగంలో యజ్ఞం చెయ్యాలి. ద్వాపర యుగంలో యజ్ఞం చెయ్యాలి. కలియుగంలో కలవు దానమేకం యుగి అన్నాడు. ఒక దానం చేయడం ద్వారానే ధరించడం అని చాలా తేలికైన మార్గం. దానం వల్లే కలి ప్రభావం నష్టమవుతుంది. కృతయుగంలో యత్కృతే దశభిర్వర్షై, 10 ఏళ్ళు తపస్సు చేస్తే కాని కృతయుగంలో పుణ్యం వచ్చేది కాదట. త్రేతాయాం శరదా చేయద్దు. త్రేతాయుగంలో 1 ఏడాది తపస్సు చేస్తే, అంటే కృతయుగంలో 10 ఏళ్ళు పూజ చేస్తే వచ్చే ఫలితం త్రేతాయుగంలో 1 ఏడాది చేస్తే వచ్చేస్తుంది. అదే కలియుగం ద్వాపరంలో ఇచ్చే మాసేనా 1 నెలాళ్ళు పూజ వల్ల వస్తుంది. కానీ అది కలియుగంలో అహోరాత్రేణ తత్కలవు, అహోరాత్రాలు 1 రోజు చేస్తే చాలు కలియుగం. అందుకే కలియుగంలో ఈ ఏకాదశి ద్వాదశి వ్రతాల రహస్యం అదే. పంచమి షష్ఠి మొదలైన వ్రతాలు కొనిపెట్టారు. ఏకరాత్ర దీక్ష అంటారు దాన్ని. 1 రోజు రాత్రి పగలు దీక్ష. ఈ 1 దీక్ష ద్వారా తొలగిపోతుంట. 10 ఏళ్ళు కష్టపడాలి కృతయుగంలో, 1 ఏడాది కష్టపడాలి త్రేతాయుగంలో నెల్లాళ్ళు కష్టపడి హత్యలు చేసి ఉపవాసం ఉండాలి. ద్వాపరంలో కలియుగంలో ఒక రాత్రి కాదు, ఒక రాత్రి పగలు, సింగిల్ డే, 24 అవర్స్ లో వాడు మోక్షం పొందగలడు. యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం. అంతేనా, ఈ కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో హరిపూజ వల్ల ఏ ఫలితం వస్తుందో కలియుగంలో కేశవనామ సంకీర్తనం చేసుకుంటూ నడవడం వల్ల అంత ఫలితం వస్తుందన్న. కేశవనామ సంకీర్తనంతో నడిస్తే అంత ఫలితం ఒకేసారి వచ్చి పడిపోతుంది. అహోరాత్రం హరేర్నామ కీర్తయంతి జయే నరాగ. ఒక ఏకాగం, ఒక రోజంతా పొద్దు నుంచి మళ్ళీ ఉదయం దాకా, ఈ రోజు ఉదయం 6 మొదలెడితే మళ్ళీ మర్నాడు ఉదయం 6 దాకా ఒకే చోట కూర్చుని హరినామ సంకీర్తనం చేస్తే దానిని ఏకాగం అంటారు. ఓ పక్కన సంకీర్తన, మరో పక్కన పురాణం, రెండు కంటిన్యూషన్గా జరగాలి. అలా జరిగితే రాత్రి కల్లవారులు మాత్రం మెరుపుగా ఉండి చేస్తే హరినామ సంకీర్తనం, అటువంటి దానిని ఏకాగం అని పిలుస్తారు. అలాంటి ఒక్క ఏకాగం వల్ల ఈ కలియుగములో మహత్తరమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. హరినామ సంకీర్తన అంత ప్రభావం ఇస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే, సకాముడై కోరికతో కాని లేక నిష్కాముడై అసలు ఏ కోరిక లేకుండా కాని, నమో నారాయణ ఏతి కీర్తయంతి చేయే నరాక, నిష్కామావా సకామావా నకలిర్బాత చేచితాన్. నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఎవడైనా కోరికతో కాని కోరిక లేకుండా కాని ఆ భగవంతుని యొక్క నామస్మరణం చేసుకుంటూ ఉంటే అటువంటి వాణ్ణి కలిపురుషుడు వాదించలేడు, ఆ ఇంట అడుగు పెట్టలేక బయటికి పోతాడు. హరినామ పరాయేతు కోరే కలియుగే ద్విజ. కలియుగంలో దిక్కొకటే ఆ భగవంతుని కథలు, ఆయన నామం. అందుకే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి ఏనాడో జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ పద్దెనిమిది పురాణాలు అనేటటువంటి ఒక గొప్ప ప్రబంధం చేశాడు. రమ్మంటే రాదు ఈ భాగ్యం, కొమ్మంటే పోదు, అంత గొప్ప మహాభాగ్యం ఇది. వర్ణించడానికల విధానంత మహత్తర ఫలితం భగవంతుడు ఈ వంకతో అందించాడు అన్నమాట. ఇది ఒక్కటే ధరింపజేసేది, ఇదే చిట్ట చివరికి మనకి వీలేది, ఇక తక్కినవి ఏమీ రావన్నమాట. అందువల్ల ఏమన్నాడు, తయేవ కృతకృత్యాశ్చన కాలీర్బాధతే హితాన్. ఏ పరిస్థితుల్లో కూడా కలిపురుషుడు అని బాధించలేడు ఈ విన్నవాడని. ఇక్కడికి వస్తే కృతకృత్యుడు అవుతాడు తప్ప కలిపురుషుడు కృతకృత్యుడు కాలేట. మనమే విజయం పొందుతాం, మనతో తాడులాగుడు పోటీ అని ఉంటుంది. కలిపురుషుడు తాడేసి మనల్ని లాగుతాట మెడకి పాపంలోకి, కానీ వాడు లాగి వాడే పడిపోతాట. మన కానీ ఆ తాడు ఏమీ చేయలేదు, వాడు లాగితే వాడివే మనం పడం. ఈ పురాణ కథలు వింటి అంత మహత్తర ఫలితం ఇది. సమస్త జగదాధారం పరమార్థ స్వరూపిణం కోరే కలియుగే ప్రాప్తే విష్ణు ధ్యాయం నసీదతి హరి పూజ పరాయే చ హరినామ పరాయణ కథయేవ శివతుల్యాశ్చనాత్ర కార్య విచారణ. హరి 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 అనంటే వాడు పరమేశ్వరుడితో సమానం, వాడే సాక్షాత్తు బ్రహ్మ, వాడే విష్ణువు. సమస్త జగదాధారుడు, పరమార్థ స్వరూపుడైన అనంతుణ్ణి, వాసుదేవుణ్ణి, భగవంతుణ్ణి, పరమాత్మణ్ణి ఈ కలియుగంలో ధ్యానం చెయ్యాలి. కొద్ది రోజులు పోతూ ఉంటే ప్రతి పాదంలో కూడా, అంటే 1000 ఏళ్ళు గడిచిన తర్వాత దాన్ని పాదం మార్పు సంధి అంటారు. అందుకే ప్రతి 1000 సంవత్సరాల కోసారి ఒక ఘోర యుద్ధం వస్తుంది. మామూలు యుద్ధం కాదు, ఈ ప్రపంచం మామూలు చిన్న చిన్న కాదు. అప్పుడు వచ్చినప్పుడు అధమ పక్షం 80 కోట్ల మంది నశిస్తారు. 80 కోట్ల మంది. మహాభారత యుద్ధం నేటికి 5200 సంవత్సరాల క్రితం జరిగింది దాదాపు. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 76 కోట్ల మంది ఏమో వీరులు, 23,000 మంది కూలివాళ్లు చచ్చిపోయారట యుద్ధానికి. ఇప్పుడు రేపు రాబోయే 2015 సంవత్సరం నుంచి 21 వరకు జరిగే ఘోర యుద్ధాల్లో కూడా అంతమంది చచ్చిపోబోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా. ఇది భయపెట్టడం కోసం కాదు, సత్యం అది. అదిగో అలా చచ్చే వాళ్ళ లిస్టులోకి మనం కూడా వెళ్ళిపోకుండా పవిత్రంగా ఉండాలి అంటే ఆ చచ్చిపోయే చావు నరకానికి తీసుకెడతాయి. ఎంచేపెట్టి అపవిత్రపు చావు అది, దుర్మరణం అది. ఎవడు దుర్మరణం పాలవుతాడో, ఎవడు పాము కాటు తిని మరణిస్తాడో, ఎవడు చండాలుడి చేతిలో చస్తాడో, ఎవడు బ్రాహ్మణ శాపానికి గురి చేస్తాడో, ఎవడు అనవసరంగా ఆత్మహత్య చేసుకుని వస్తాడో దీని వాళ్ళతో సమానం. అలా కాకుండా మనం పవిత్ర స్థితిలోకి వెళ్ళాలి అంటే ఇలా కింద చెప్పినట్టుగా ఈ పురాణం వినాలి, ఈ కథలు వినాలి. అలా వింటే ధర్మం పెంచుకుంటాం. అలా పెంచుకున్నటువంటి వాడు ఇదిగో సాక్షాత్తు హరి యొక్క లోకానికి అడతాడు. ఆ రాబోయే భయంకరమైన అపమృత్యువు తొలగించుకుంటాడు, సుఖంగా ఉంటాడు. భవిష్యత్ తరాలకి మనం వారసులం అవుతాం. ఆ వారసులు అయ్యేవాళ్ళు కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ భాగ్యం లభిస్తుంది. హరే చెప్పండి, హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన మహాదేవ విరూపాక్ష గంగాధర మృడ అవ్యయ జనార్దన జగన్నాథ వేదాంబరధర అచ్యుత ఇదీరయంతియే నిత్యం నహితాం బాధతే కలిహి ఇది జల్బంతి ఏ వాపి కలిస్తాన్నాపి బాధతే యుద్ధం వదంతి ఏ విప్ర తే కృతార్థాన్న సంశయ ఇది వాప్యుచ్చరంతి హనజతేషాం కలేర్భయం. ఎవరు ఈ విధంగా హరి కేశవ గోవింద వాసుదేవ జగన్మయ్య అంటారో వాళ్ళని హరి కలిపురుషుడు బాధించడు. శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన అని ఎవడు భక్తి శ్రద్ధలతో జల్పిస్తాడో, గొడుగుతాడో, ఉచ్చరిస్తాడో అటువంటి వాణ్ణి కలిపురుషుడు బాధించడు. మహాదేవ విరూపాక్ష గంగాధర మురుడ అవ్యయ అని ఎవరు నోటి వెంబడి పొలుకుతాడో అటువంటి వాడు కృతార్థుడు. వాడి నెత్తి మీద ఎక్కాలను చూసే కలిపురుషుణ్ణి కింద పారేసి తొక్కగలుగుతాడు వాడు. జనార్దన జగన్నాథ పీతాంబరధర అచ్యుత అని ఎవడొక్కసారి పవిత్రంగా తన నోటి వెంబడి ఉచ్చరిస్తాడో అటువంటి వాడికి కలిపురుషుడి వల్ల ఇంత భయం లేదు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.